ఇప్పుడు పెంచాలా? ఇట్స్ క్లియరా? మీకు వినిపిస్తే చాలు. క్లియర్ టు ఆల్? అందరికీ వినిపిస్తున్నాయి కదా. మొట్టమొదట నేను పరమపూజ్య గురుదేవుల దగ్గర నుంచి మీకు స్పెషల్గా చెప్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని స్పష్టంగా చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నా. అందులో చాలా ముఖ్యమైనది ఏంటి అంటే, యోగా అనేది ఎందుకు చేయాలి అంటే శరీరం నుంచి ఆత్మలకు జీవిస్తాం. దాన్ని అహం అని అంటాం, ప్రాణ అని అంటాం. ఇవన్నీ ఒకదానికొకటి సంబంధించినటువంటి మాటలు. ఆత్మ అన్నా, ప్రాణమున్నా, జీవాత్మ అన్నా, అహంకారమన్నా, అర్థమవుతుంది కదా? చూస్తూ ఉంది, చెప్పింది అర్థం అవ్వాలి కదా. ఎందుకంటే చెప్తున్నది ఇంతవరకు ఎప్పుడు ప్రపంచాన్ని ఇవ్వనటువంటి సాధన చెప్పబడుతుంది. చెప్తే ఈ సాధనలు మిగతా సాధనలతో సంబంధించింది కాదు. దీంట్లో మీరు ఎప్పుడు కూడా వీ విల్ స్టార్ట్ విత్ యోగ సాధన ఆఫ్ శ్రీ అరవిందో. ముఖ్యంగా సింథసిస్ ఆఫ్ యోగాలో శ్రీ అరవిందో చెప్పింది మీరు ఎప్పుడు ప్రతిరోజు రిపీట్ చేసుకోవాలి. ఎందుకంటే అది వినకపోతే చాలా కన్ఫ్యూజన్. అందులో ఏమని చెప్తాడు, 50 సంవత్సరాల పాటు సాధన చేస్తాడు అరవిందో. ఈ సాధన ఇంతవరకు ఎప్పుడూ ప్రపంచంలో చేయబడలేదు. ఎందుకే చాలాసార్లు అరవిందో చెప్పింది, దాని తర్వాత పరమపూజ్య గురుదేవులు చెప్పింది, ఐన్స్టీన్ లా ఆఫ్ స్పిరిచువలిజం అని చాలా స్పష్టంగా చెప్తాను. లిటరల్గా అక్షరాల అవి కరెక్ట్. ఇదివరకు యోగం సాధన చేస్తూ ఉంటే సుమారు కబీర్ దాస్ నుంచి మనం ఆలోచిస్తే 13th century, అంతకంటే ముందు కూడా చాలా మంది అయ్యారు. ఉదాహరణ చెప్తున్నాను. అక్కడి నుంచి ఈనాటి వరకు అయినటువంటి యోగులందరూ ఒక సాధనలో చేశారు. ఇండివిజువల్ అయినటువంటి సాధన, వ్యక్తిగతమైనటువంటి సాధన. ఆ సాధన కూడా చాలా కష్టమైనది, చాలాసార్లు ఒక జన్మలో అయ్యేది కాదు, కొన్ని జన్మలు పడుతుంది అంటూ ఉంటారు యోగ సాధనకి. కానీ రామకృష్ణ పరమహంస నుంచి యోగా చెందింది. ఇది జాగ్రత్తగా చూసుకోండి. యోగా యాజ్ స్వామి వివేకానంద హ్యాస్ సెడ్ మేబీ రిగార్డెడ్ యాజ్ మీన్స్ ఆఫ్ ఏ కంప్రెసింగ్ వన్స్ ఇవల్యూషన్ ఇంటూ ఏ సింగిల్ లైఫ్. ఇది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కంప్రెసింగ్ ఆఫ్ వన్స్ ఎవల్యూషన్, అది అర్థమైపోతే ఏం చెప్పినా వేస్ట్. యోగా చెప్తున్నది ఏమిటి? ఇంతవరకు ముందవాళ్ళందరూ ఇంక్లూడింగ్ శ్రీరామకృష్ణ పరమహంస చెప్పింది ఏమిటి, అది మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఏంటి మీకున్నటువంటి లాభం? యోగాన్ని మీరు కంప్రెసింగ్ వన్స్ ఇవల్యూషన్ ఇంటూ ఏ సింగిల్ లైఫ్ ఆర్ ఫ్యూ ఇయర్స్ ఆర్ ఈవెన్ ఏ ఫ్యూ మంత్స్ ఆఫ్ బాడీ ఎగ్జిస్టెన్స్. ఇది మీరు చాలా స్పష్టంగా అర్థం చేయాలి, లేకపోతే ఈ సాధనకి వాల్యూ లేదు. మీరంతా చేస్తున్నటువంటి సాధనలు అవి ఇవి మీరు ఒక మూలక పడయింది. కానీ మీరు చేయవలసింది లక్ష్యం ఇది, ఇవల్యూషన్ని కంప్రెస్ చేసేయాలి. లైఫ్ని కాదు, టైంని. అది చాలా ఇంపార్టెంట్. ఇది కనుక మీరు యోగానంద చెప్పినది, కానీ అక్కడ యుగానంద చెప్పలేదు, అరబిందో యొక్క సింథసిస్ ఆఫ్ యోగాలో చెప్పాడు, నేను శ్రీ అరబిందో నుంచి వివేకానంద నుంచి తెలుసుకున్నాను అని. మీరు ఇది అర్థమయ్యాలి. వివేకానంద చెప్పలేదు ఈ మాటలో, అరవిందో చెప్పాడు. అరవిందో చెప్పాడు, అది నేను చేసేది చెప్తున్నాను. అక్కడ ఆ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఉంది. వివేకానంద ఇంకా జైలు, అరవిందోది జైల్లో కదా ఉన్నాడు, ఎలీపూర్ ఎలీపూర్ జైల్లో అరవిందో శిక్షకు రెడీగా ఉన్నాడు. హీ వాజ్ ద డేంజరస్ మ్యాన్ ఫర్ ది బ్రిటిష్ పీపుల్. ఎవరినైనా ఒక వ్యక్తిని పట్టుకుని పట్టుకోగలిగితే చాలు అనుకుంటే ఎవడు అంటే అరవిందో. కానీ ఆ అరవిందో జైల్లో వివేకానంద చెప్పినటువంటి ఈ మాటల్ని తెలుసుకున్నాడు 1910 లో. అప్పుడు జైల్లో ఉన్నాడు ఆయన. ఎవరు? అరవిందో. అతను భారతాన్ని గురించి ఆలోచించేవాడు. అప్పుడు వివేకానంద చెప్పాడు, నీకు బుద్ధి ఉందిరా, భారతదేశానికి మేము స్వాతంత్రం ఇచ్చేశాము, ఇట్ హ్యాస్ బీన్ గివెన్. ఇది ఎప్పుడు చెప్తున్నాడు? 1910 లో చెప్పాడు. నేను ఇచ్చేశానయ్యా భారతదేశానికి స్వాతంత్రం. కానీ వాడు స్వాతంత్రం ఎప్పుడు తీసుకుంటాడు వాడి కర్మ. ఇంకా ఆ పాయింట్ మీకు జరుగుతున్నటువంటి సంఘటనలలో మీరు అనుకుంటున్నటువంటి అలాంటి సంఘటనే ఇది, భారతదేశానికి స్వాతంత్రం జరిగిపోయింది. ఏ విధంగా? మహాభారతంలో నలుగురిని చెప్పడం చాలా కష్టం అర్జునుడికి. ద్రోణుణ్ణి చంపలేడు, భీష్ముణ్ణి చంపలేడు, కర్ణుణ్ణి చంపలేదు. వాళ్ళిద్దరూ విధంగా ఉన్నారు యుద్ధం చేయడానికి. ఏం గెలుస్తాడు ఒకడు? భయపడలేదు అర్జునుడు. మొదటి అధ్యాయంలో వాడు చెప్పింది ఏంటంటే, నువ్వు చెప్పింది బాగానే ఉందయ్యా, అందరం చచ్చిపోతాం అంతే, ఆ నలుగురే మిగులుతారు, భీష్ముడు ఎవరు చంపలేరు, అందరికీ తెలుసు ఆ సంగతి. వాడి ఇష్టం అవుతే చంపచ్చు. వాళ్ళందరికీ సేనాధిపతి ఇక్కడ కూర్చున్నవాడు చంపటానికి వస్తాడా చచ్చిపోవటానికి వస్తాడా? చంపటానికి వచ్చాడు. ఇంకే యుద్ధం చేస్తాం రా వాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఆ సిచ్యువేషన్. ద్రోణుడి చేతిలో ధనుస్సు తనంతట తను పక్కన పడేస్తే చంపేస్తాడు. వచ్చింది దేనికి? యుద్ధం చేయడానికి. వచ్చింది బాణాలు ఎందుకు పడేస్తాడా? కర్ణుడు అందరికీ తెలుసు ఆ కాలంలో, కర్ణుడా అర్జునుడా వీళ్ళిద్దరిలో ఒకడే బతుకుతాడు, వెరీ క్లియర్ గా తెలుసు. కారణం సూర్యుడే. సూర్యుడే ఇంద్రుడు ద్వారా ఉన్న లింక్తో కర్ణుడే కవచాన్ని తీసేస్తాడు అంటాడు. సూర్యుడు పితృడు కదా. అప్పుడు ఇంద్రుడు పాపం ఏం చేయలేక, నేను తీసుకొచ్చేసాను అక్కడి నుంచి కవచం, సూర్యుడి దగ్గర నుంచి, వాడి కొడుక్కి కర్ణుడి దగ్గర నుంచి, మరి ఏం చేయాలి? అప్పుడు ఇంద్రుడు ఒక బ్లెస్సింగ్ ఇస్తాడు, ఒక వారం వేసి ఒక బాణం వేస్తాను, అది ఎవడిచ్చాను చచ్చిపోతాడు. ఇస్తో కూడా తెలుసేవాడు కర్ణుడు దాన్ని ఎవరి కోసం ఉపయోగిస్తాడు? అర్జునుడి కోసమే వాడతాడు. యుద్ధంలో ఉన్నాడు భీష్ముడు, ద్రోణుడు ఒక్కొక్కడు చాలు అర్జునుడిని మిగతా వాళ్ళందరినీ ఫినైట్ చేయటానికి. ఇదంతా కాకుండా జయద్రథుడు ఒకడు ఉన్నాడు. అర్జునుడిని యుద్ధం చేయలేడు, కానీ శివుడు తెంచి ఆయనకు ఒక బ్లెస్సింగ్ ఉంది. ఒకరోజు మిగతా నలుగురు పండుగల్ని నువ్వు కంట్రోల్ చేయగలవు, చంపలేవు, కానీ ఆ రోజు వాళ్ళని పరాస్తి చేయగలవు. నలుగురు ఎదురుకుండా కనిపిస్తున్నాడు. ఇంకా యుద్ధం ఏం చేస్తాడు అర్జునుడు? అందుకు ఆలోచిస్తున్నాడు. అంటే యుద్ధం చేయడానికే వచ్చాడు, కానీ ఆ పరిస్థితి చూశాక ఎప్పుడైనా ఓడిపోగలిగేటువంటి యుద్ధాన్ని వాడు యుద్ధం చెయ్యడు అంటే మూర్ఖుడు. యుద్ధంలో వాడు షోర్టు డద్దని తెలిస్తే ఇంక యుద్ధంలోకి ఎందుకు వస్తాడు? అప్పుడు అర్జునుడు ప్రూవ్ చేస్తాడు, ఏకాదశి అధ్యాయంలో చెప్తాడు, వీళ్ళందరినీ నేను ముందే చంపేశాను, నువ్వు ఎందుకు వరి అవుతావు? కొంచెం అలాంటి పరిస్థితి ఈనాడు. చాలా మంది అలా గెలవచ్చు, కారణం అందుకే అప్పుడు ఒక సంజయుడు చూపిస్తే అర్జునుడికి ఇంత అర్థమైంది కదా. మరి ఇప్పుడు మనకి టీవీ మొబైల్స్ ఇవంతా ఉన్నాయి కదా, నువ్వు ఉపయోగించుకోగలిగితే నువ్వు బతికిపోతావు, స్పీడ్ అది ఉంది. ఎందుకు ఇది చెప్తున్నది, కంప్రెస్డ్ వన్స్ ఇవల్యూషన్ కావాలి అనుకున్న వాళ్లే ఈ సాధనలోకి రండి. మిగతా పనులు చేసుకోండి, మీకు యుద్ధం లేదు, నాకు నేను వచ్చేసేయాలి, సుఖంగా జీవించాలి, మంచిగా చేద్దాం, ఆధ్యాత్మిక జీవితంలో నాకు తెలిసిన విధానంలో ముందుకెళ్తాం, ఆ దేవతని ఈ దేవతని ఆ దేవతని సాధన చేస్తాం, తప్పేమీ కాదు. కానీ గీతలోనే చాలా స్పష్టంగా అర్జునుడు చెప్తాడు, నువ్వు ఏ దేవతని పూజ చేస్తున్నా అది తప్పు, అందరి తప్పులది తప్పు అంటాడు. కేవలము ఇవల్యూషన్ చేసుకునే సాధన ఒకటే కరెక్ట్, చాలా స్పష్టంగా చెప్తాడు. నా శ్లోకం చెప్పగలిగితే చూడండి, 4వ అధ్యాయంలో ఉందాం, అది గుర్తు లేదు శ్లోక, అది చూసుకోండి. చాలా స్పష్టంగా ఇవంతా చెప్పింది భగవద్గీతలోని. మీరందరూ చంపేస్తారు మిమ్మల్ని అనుకునే వాళ్ళందరినీ చంపేటాన్ని చేసేశాను, పరమ పూజ్య గురుదేవులు ఏమంటారు, నా పనులు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళకి నేను మొత్తం రాజ్యం ఇచ్చేస్తాను. పని చేస్తే, ఇంట్లో కూర్చుంటే కాదు. అదేంటి గురువు గారు చెప్పింది ఏ బుక్? కాలనేమి. మీతో చాలాసార్లు చెప్తాను, కాలనేమి అనేది రోజు చదువుకోండి, దట్ ఈజ్ గురుదేవ్స్ భగవద్గీత. డైరెక్ట్ గా ప్రామిస్ ఇస్తున్నాడు ఆయన, మీరు ఇందుకులో ఏడుస్తారు, నా పని చేయండి. అర్జునుడు వాడు చెప్పిన యుద్ధాలన్నీ దెబ్బతో వెళ్తే కదా అర్జునుడు వాళ్ళు గెలవగలిగారు. మీ సాధనలు మీ పనులు చేస్తూ మేము ఇచ్చేస్తాము, మీ ఇష్టం అది. మీకు ఇది కావాలంటే ఆలోచించండి, ఒకే ఇవల్యూషన్లో ఈ జీవనంలోనే మీరు ఆ అర్జస్థితికి వెళ్ళిపోతారు. ఇదంతా ఏంటి, వివేకానంద అరవిందోకి చెప్పాడు. వివేకానంద కోంట్ కన్ఫైన్ చచ్చిపోయాడు మధ్యలో, పాపం మధ్యలో వివేకానంద చనిపోతాడు. చనిపోయాక, చనిపోయిన 2-3 ఏళ్ల తర్వాత ఎవరితో ఇదంతా చెప్పాలి అని అనుకుంటూ ఉంటే అవడో దొరక్కపోతే అప్పుడు అరవిందోని వెతుక్కుంటారు. ఏంటంటే కామన్ చేసేటటువంటి పనులను ఎవరు మధ్యలో మాట్లాడరు, ఇంత గొప్పవాడైనా వాళ్ళు అడగాలి. కానీ అరవింద్ చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాడు, ఇంకే ఇవాళ రేపో చచ్చిపోయేవాడు ఉన్నాడు అక్కడ ఆ జైల్లో, ఇంకెందుకు అని భగవద్గీత అది చదువుకుంటున్నాడు ఆయన. భగవద్గీత, ముఖ్యంగా గీత, దాని తర్వాత ఈశావాస్యోపనిషత్తు, కఠోపనిషత్తు, ఇవన్నీ అరవిందో చదువుతున్నాడు. ఇంకా అయిపోయిందంతాను అని, అక్కడే ఉన్నాయి రహస్యాలన్నీ, ముఖ్యంగా భగవద్గీతలో. అప్పుడు వివేకానంద ఇదిరా ఉంది భగవద్గీతలో, నీకు భారతీయ స్వాతంత్రానికి ఏమీ చెయ్యవద్దు, అది జరిగిపోయింది. కానీ ఈ విషయం ఇప్పుడు ఎందుకు మనం మాట్లాడుతున్నాం? ఇప్పుడు గురువులు ఏమడుగుతున్నారంటే, నాకు ఒక దేశం అక్కర్లేదు, మహాభారతం కావాలి. భారతం వద్దు, మహాభారతం కావాలి. మనం ఎప్పుడు పిచ్చివాళ్లలాగా మహాభారతం అంటే యుద్ధం అనుకుంటాడు. మానవుడు కావాలి, మహామానవుడు కావాలి అంటే ఎవడని చంపిస్తున్నావు నువ్వు? హయ్యర్ లెవెల్కి వెళ్తున్నావు. చేత ఆ మహాభారతం కోసం ఒక అర్జునుడు సరిపోడు, కనీసం 2-3 లక్షల మంది కావాలి అని గురువు గారి క్యాలిక్యులేషన్. నేను రెడీ చేసేశాను, ఇప్పుడు ఎంతమంది మనుషులు ఉన్నారో వాళ్లలో దమ్మున్నవాళ్ళు ఉన్నవాడు ఇది అయి ఉండాలి. కానీ ఇక్కడ మళ్లీ వివేకానంద దాన్ని కరెక్ట్ చేశాడు. నేను 1 ఎగ్జిట్ ఇవ్వాలి అని ముందు చెప్పాను, కానీ దాని తర్వాత తనకు అర్థమైంది ఏంటంటే, ఫ్యూ ఇయర్స్ ఆర్ ఈవెన్ ఏ ఫ్యూ మంత్స్ ఆఫ్ బాడీలీ ఎగ్జిస్టెన్స్, మరి ఒక శ్రీ అరవిందో 50 సంవత్సరాలు దాని మీద ఈ విధంగా మహాభారతం గురించి ఆలోచించి ఈ భారతదేశం అక్కర్లేదు నాకు, నాకు మహాభారతం కావాలి, మహాభారతం అంటే ఏమని ఆలోచించాలి ఇప్పుడు మీరు ఏందో అని చెప్తామే ఆ యాంగిల్లో, ఆ యాంగిల్లో జీవించేవాళ్ళు కావాలి వాళ్ళకి. లేకపోతే ఇలా కొట్టుకుంటూ ఉంటారు, లైఫ్కి ఏముంది, పుడుతో చస్తాం పులుసో చస్తాం పులుసో చస్తాం, ఇది ఎప్పుడు జరిగేదే. కానీ దమ్మున్నవాళ్ళు ఎవరైనా ఈ మహాభారతాన్ని, ఏ మహాభారతాన్ని, భారతం అక్కర్లే మనకి, మహాభారతం కావాలి. మరి ఆ మహాభారతం కావాలంటే ఈ సంగతి చివరికి వివేకానంద ఎంతవరకు వచ్చాడంటే ఫ్యూ మంత్స్ చాలు. దీని తర్వాత శ్రీరామ్ శర్మ ఆచార్య దాని తర్వాత వచ్చినవాడు, దాన్ని ఇంకా కంప్లైంట్ చేశాడు. దాన్ని కంప్రెసింగే కదా, పరంపూజ గురుదేవులు దాన్ని 9 రోజుల్లోకి కంప్రెస్ చేశాడు. నీకు దమ్ముంటే 9 రోజుల్లో సంజీవిని వచ్చేస్తుంది. సంజీవిని అంటే చచ్చిపోయేవాడు బతుకుతాడు. మనకి ఇప్పటికీ ద్విజత్వం అంటే తెలియదు, ఒక్కొక్కళ్ళు బ్రాహ్మణుడు ఏవేవో ఇడియట్స్ లాగా మాట్లాడతారు, వాళ్ళందరూ ఇడియట్స్. నేను ఇంతవరకు చూస్తాను, నేను చెట్టు వాళ్ళు ఎవరికే వాళ్ళ పేర్లు తెలియదు, ఎవరికే వాళ్ళ వాళ్ళ పేర్లు తెలియదు. వాళ్ళ తల్లిదండ్రులు వాడికి పెట్టిన పేరు చెప్తారు. ఇంతకి నువ్వెవరివి తెలీదు తల్లిదండ్రులు, లేకపోతే నీ పేరు ఎందుకు పెడతారా? ఏదో చాలా అందంగా పెడతారు, ఓకే. మరి తల్లిదండ్రులకి పేర్లు ఎవరు ఇచ్చారా? వాళ్ళకి ఏంట్రా పిచ్చేవాడు, మేము వంశం చూపించుకోవటం ఏంట్రా, అక్కడ ఏముందిరా, అక్కడ కొంచెం దమ్ము ఉండాలి అది ఆలోచించటానికి, లేకపోతే ఏం చేయలేం. ఇంచేత అక్కడ ద్విజత్వం అంటే ఏంటి అసలు? నువ్వు చచ్చిపోయి భౌతిక శరీరంలో ఎక్కడో పుట్టి తల్లి ద్వారా బయటకు వచ్చావు. ఇప్పుడు ఎవరి ద్వారా బయటకు రావాలి నువ్వు? ద్విజత్వము గాయత్రి ద్వారా బయటకు రావాలి. ఇక గాయత్రి తప్ప ఇంకో దారి లేదు. ఎవరు చెప్పినా ఏం చేసుకున్నా, ఇది హిందువులు అంటారా ముస్లింస్ వాళ్ళు అంటారా వాళ్ళ ఇష్టం, ఎవరు ఈ దారిలోకి పడాల్సిన గాయత్రి మంత్రం ద్వారానే రావాలి. E=mc² అనే ఫార్ములా ఎవడు ఉపయోగించుకోవచ్చు? ఉపయోగించుకుంటే వస్తుంది. అలాగే గాయత్రి మంత్రం ఏం చెప్తుంది? ఈ భౌతిక శరీరం నుంచి నువ్వు దేవత్వానికి వెళ్తావు, గయాన్ త్రాయతి, ఇది గాయత్రి అని స్పష్టంగా చెప్తున్నారు. అదొక మంత్రం రా, మంత్రం అంటే కూడా ఏంటో తెలియదు. మననము చేసుకునేది మంత్రము, మననం చేసుకోవాలి దాన్ని. మననం చేయి E=mc² అంటే ఫార్ములా వస్తుందా? మననం చేసుకోవాలి. ఈ అంటే ఏమిటి, ఎం అంటే ఏమిటి, సి అంటే ఏమిటి, వాటి లైట్ ఆఫ్ వెలాసిటీ అంటాడు, ఆ గందరగోళం ఏమిటి, మననం చేసుకోవాలి దాన్ని. మాస్ అంటే ఏ మాస్, మాస్కి గ్రావిటేషన్ ఉందా లేదా, మాస్ అనే మాట వాడుతున్నప్పుడు చాలా మందికి తెలియదు సైంటిస్టులు కూడా, అది గ్రావిటేషన్ కాంతి చెప్తున్నారు అని. వెయిట్ అంటే గ్రావిటీతో ఉన్నది, మాస్ మాత్రము ద్రవ్యం ఉంటే అది మాస్, దానికి వెయిట్ ఏం లేదు, దానికి దానికున్న పదార్థం దానికి ఉంది, చాలా మందికి తెలియదు. ఇంచేత ఆటమిక్ ఎనర్జీ ఇక్కడ ఎలా పనిచేస్తుందో, 1/6 గ్రావిటీ ఉన్న మూన్ లో కూడా అంతే పనిచేస్తుంది. ఇంచేంటే అక్కడ వెయిట్ లేదు, మాస్ ఉంది, ఆ డిఫరెన్సే తెలియదు. ఎంత మననం చేసుకోవాలి దానికి? ఇప్పుడు నేను సైన్స్ చెప్పుకోవాలి ఇప్పుడు మీకు దానికి. ఈ అంటే ఏంటో తెలియదు, ఎనర్జీ అంటే ఏమిటి, గబుక్కుని చెప్పేస్తా ఎనర్జీ అని. కానీ రకరకాల ఎనర్జీస్ గురించి మాట్లాడతాం, మెకానికల్ ఎనర్జీ, చెయ్యి పైకెత్తాం మెకానికల్ ఎనర్జీయా కాదా తెలియదు చాలా మందికి, ఇది మెకానికల్ ఎనర్జీ కాదు, ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇక్కడే ఇంత మననం చేసుకోవాలి E=mc² మీద. మరి గాయత్రి గురించి ఈ ఫార్ములాగా మీరు దాని గురించి చదువుకోవాలి, అప్పుడు ద్విజత్వం మీకు వస్తుంది. కానీ ద్విజత్వం రావటానికి కర్మ బలే అడ్డు తగులుతుంది మనకి, అది చాలా పెద్ద ప్రాబ్లం. అందుకే నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఉప్పు వాడేవాడిని, ఉప్పు అప్పుడు 2 అణాలు ఎంతో ఆ కాలంలో, నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు 2 అణాలు kg. అప్పుడు నేను రీసెర్చ్ చేసే ఉప్పు ఖరీదు 2500 రూపాయలు అప్పుడు, గంజనాలు ఇప్పుడు దేవుడికి తెలియాలి ఎంత కాస్ట్ అది. ఉప్పు ఉప్పే, అది ఉప్పే ఇది ఉప్పే. ప్యూరిటీ కావాలి, ప్యూరిటీ కావాలి. ఈ ప్యూరిటీ కావటానికి చాలా పెద్ద రూల్ ఏముంది అంటే, నా భార్యను తప్ప మిగతా వాళ్ళని తల్లిగా చూడగలగాలి. ఫస్ట్ కండిషన్ స్పిరిచువలిజం లో గురువు గారు చెప్పేది. తర్వాత గాయత్రి సాధన వాడుకోండి. కానీ నిజంగా ఎలా చూడవచ్చు చూసుకోండి. చాలా జాగ్రత్తగా వినండి. ఆ సినిమాలు అందుకు ఉపయోగించుకోవచ్చు. మీ ఇష్టం, అది పెట్టు. అంటే ఇక్కడ ఒక పెళ్లి సంగతి, మీకు సినిమాలు తెలుసు కదా. మొదట్లో ఇందులో సీతారామ కళ్యాణం అయినా అది చూసుకోండి. ఎందుకు సీతారామ కళ్యాణంలో అది ఎందుకు వినాలి? అది వింటున్నటువంటి వేడు ఏంట సినిమా సప్తపదిలో ఇంకొకళ్ళు చూస్తారు, ఎలా రిజల్ట్ వస్తుంది? ఏమని వినిపించుకున్నాడు అక్కడ కండిషన్? నా భార్య తప్ప మిగతా వాళ్ళందరినీ ఎలా చూడాలి? తల్లిగా చూడాలి. చూడండి, ఇందాక పాట ఆపు ఆపు. ముందు మనం పిల్లలు పెళ్లిళ్ళకి వాటికి వెళ్తూ ఉంటాం. ఇప్పటికి కూడా చాలా మంది శుభలగ్నకు ఈ పాట ఇస్తారు. ఇదేమో మాత చేతిలో ఎర్రగా వస్తుంది అటువైపు. కానీ అది ఎప్పుడైనా చూశారా? మూలాధార చక్రానికి, విశుద్ధ చక్రానికి ఉన్న లింక్ ఉందని. అందుకు చేసుకోవాలి పెళ్లిళ్ళు. ఎందుకు చేయాలి అంటే అందుకు మనకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు అసలు ఏమీ తెలియదు. తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు. పెళ్లి జరుగుతున్నప్పుడు ఇవల్యూషన్ గురించి కదా చెప్పుకుంటున్నాం. అంటే పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు ముందు ఏ మూడ్లో ఉండాలి? పెళ్లి అవటే బంధకే అది రీకప్ అయిపోతుంది. ఏంటి వాళ్ళ మధ్య లింక్ ఉండాలి? మూలాధార అనాహత చక్రం. ఇంటి అంటే శరీరంలో విశుద్ధి బ్లూ కలర్ అంచేత విశుద్ధ చక్రం ఏమో పురుషుడికి ఉంటుంది, స్త్రీకేమో మూలాధార చక్రం ఉంటుంది. అంచేత ఎవడు పిచ్చివాడు సాధనలో భౌతికంగా పిచ్చివేధాలు చేసుకుంటే వాడంతటి వాడు ఎప్పుడు సాధన చేసుకోలేడు. అసంభవం అది. అందుకే అరవిందో చాలా స్పష్టంగా యోగా గురించి తర్వాత చూపిస్తాను నాకు టైం ఉంటే. ఈ యోగము లోపలికి వెళ్ళాలి. కానీ మనం చేసేటటువంటి ఫిజికల్ లైఫ్ లో స్త్రీ పురుషుల సంబంధం లేకుండా సాధన చేసుకోలేదు. మరి వాళ్ళు అలా చేసుకోవాలి. ఈ పాట వినండి. పెళ్లి జరిగింది. ఈ పెళ్లి జరుగుతోంది కథ తెలుసు కదా మీకు. దీన్ని వాడు ఇష్టపడేది అమ్మాయి, సో కాల్డ్ చేంజ్ ఇన్ క్యాస్ట్ వల్ల వాళ్ళ కొడుకుది పెళ్లి పెళ్లి చేస్తాడు. వీడు మురళి విచ్చుకుంటున్నాడు, వాడు గోల ఏదో చేసుకుంటున్నాడు. ప్రశ్న అది కాదు. ప్రశ్న ఏంటి అంటే, ఈ తలాక్ అది వేస్తున్నప్పుడు వాడి మనసులో ఏముంది, మేము భార్యాభర్తలము, ఇంకా మిగతా వాళ్ళందరూ ఎలా ఉండాలి, దేవత ఎలా ఉండాలి, ఇంకా మిగతా వాళ్ళ దగ్గర ఏమి ఉండకూడదు, అది భారతీయ సంస్కృతి, చూడండి ఎలా ఉంటుందో. ఇది ఆపోజిట్. ఆ మురళి వింటున్నారు కదా, ఈ మురళి ఈ టములను కలిపి పరంపూజ్య గురుదేవులు సాయంత్రం 6 గంటలకి ఈ సౌండ్ వినమన్నారు. అది ఇప్పుడు నేను చెప్పను, ముందు ఇది అయిపోనివ్వండి అని చెప్తున్నాను. ఇందులో ఈ మ్యూజిక్ లో చాలా ముఖ్యమైనది ఏంటి అంటే నది ఉండాలి. భారతీయులకి 7 నదులకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇదివరకు అయితే ఆ నదులు అవి చూడాలి, ఆ పరిస్థితులన్నీ చూసుకోవాలి అంటే చాలా కష్టం, వెళ్ళాలి చూడాలి. కానీ ఇప్పుడున్న ఈ టీవీ టెక్నిక్ లో పెద్ద లాభం. మనం ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ అది వెళ్తానికి అక్కడికి వెళ్లి చూస్తే ఒక యాంగిల్లో దూరంగా చూస్తాం. అదే నువ్వు టీవీలో ఉంటే, నా ఉద్దేశంలో మీకు సంజయుడు కంటే చాలా గొప్పగా చూస్తారు ఆ బొమ్మలు, అవి అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇది జాగ్రత్తగా ఆ మ్యూజిక్ అది జాగ్రత్తగా విని అర్థం చేసుకుంది. వీడికి ఆ మురళి వినిపిస్తుంది, వాడిని పెళ్లి చేసుకోలేదు, గోల వచ్చింది ఇక్కడ చేసుకుంది, వాడు నది దగ్గర నది దగ్గరే ఉండాలి. వాడిని పిలవటానికి వాడి గోలలో వాడు ఇస్తుంటే వాడు పెళ్ళి అయిపోయింది అయిపోయింది అని అనుకుంటున్నాడు కదా. కానీ ఆ మురళిస్వను రాత్రి 6 గురువుగారు సై కరెక్ట్ గా 6 గంటలకు చేయమనేది అందుకు. ఈ మ్యూజిక్ నార్మల్ మ్యూజిక్ గురువు గారిది, ఇవల్యూషన్ కి సంబంధించి అంచేత చాలా మందికి అర్థం కూడా కాదు ఆ మ్యూజిక్. కానీ నీకు అర్థం అవటం ఎందుకు, అర్థం గురువుగారు చెప్పాడు ఈ మ్యూజిక్ వాడుకోండి అంటే వినాల.
జయ జయ దేవ విహాసు మార్తి అంగే
ఇక్కడ తులసి శక్తి గురించి చదవం మనం. ఇప్పుడు చచ్చాడు విష్ణువు, విష్ణువుని కంట్రోల్ చేయలేకపోయాడు తులసి, మోసం చేస్తూ పిలుస్తాం. తులసి ఒక రాక్షసుడు భార్య, తులసి కథ మీరు తర్వాత ఎప్పుడైనా నెక్స్ట్ టైం నెక్స్ట్ సాంగ్లో చెప్తాను. అంచేత ఇక్కడ మీరు భారతీయ సంస్కృతిలో ఉన్న వైవాహిక సంబంధము ఏ జన్మలో ఇప్పుడు ఉన్నా కూడా మీరు అనుకుంటారు ఈ డబ్బు కోసం చేశాము, అందరం కోసం చేశాము, ప్రేమ వల్ల ఏదో కారణంతో చేస్తారు. ఏది జరిగినా జరిగేది ప్రారంధము. ప్రారంధము అంటే ఆ లింక్ ఎలా ఉండాలి? వాడిలాగా తన భార్య కాకపోతే మిగతా వాళ్ళందరూ ఎలా కనిపించాలి? ఉండండి. అప్పుడు విత్ఇన్ ఫ్యూ మంత్స్ డెవలప్మెంట్ వస్తుంది. అదే లేకపోతే, అందుకే గురువు గారు దాన్ని ఏం చెప్పే మాతృవత్ అంటే మీరు చెప్పండి అమ్మా నాకు తెలీదు, నాకెందుకు చెప్పడం? మాతృవత్ మాతృవత్ పరదారేషు అంటే ఒకటే అర్థం, తల కింద రాలిపోలే వర్డ్ ఏదో మిస్సింగ్, కానీ భావం అర్థమైపోయింది కదా. నా భార్య తప్ప మిగతా వాళ్ళందరూ మాతృవే. ఇదివరకు లేదు, ఆ ఐడియా లేదు, దాని గురించి ఆలోచించలేవు. ఇప్పుడు చేసుకో. ఇది చేయకుండా ఈ సాధన ఎందుకు ఉపయోగపడుతుంది? కానీ దానికి కారణం ఏంటంటే ఇంద్రియాలు చాలా ఉంటాయి. గో అంటే ఇంద్రియాలు. ఇంద్రియాలు ఏ ఉన్నా ఎక్కడ వైపు తీసుకెళ్లాలి? పాలు ఏ రంగులో ఉన్నా ఏదున్నా ఏదున్నా ఇంద్రియాలన్నీ ఎటువైపు వెళ్ళాలి? మాతృవత్ అంటే అర్థమవుతుంది కదా. అంటే మిగతా తల్లిలందరూ ఏమివ్వాలి? తల్లి ఎలా ఇస్తుందో ఆవు అలా ఇస్తున్నటువంటి వాళ్ళు. ఆ పాట ఎంత క్లియర్గా చెప్పాడో చూడు. ఆవును ఎలా చూసుకోవాలి? ఇక్కడ ముఖ్యమైనది ఏమిటి అంటే, అసలు సినిమాలో ఉన్నటువంటి ఆరాధ్యాత్మిక ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఇది. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావు, ఆ అమ్మాయిని నేను పెళ్లి చేశాను కనుక అనే ప్రశ్న లేదు అక్కడ. ప్రారంభం మనకి ప్రారంభం యొక్క ఇంపార్టెన్స్ ఇప్పుడు చెప్తున్నాను నేను, దానికి కరెక్షన్స్ అంతా కరెక్ట్ చేసుకోవటండి. అంచేత నువ్వు ఏం చేశావు ఈజ్ నాట్ ఇంపార్టెంట్, జరిగిపోయిన దానికి నువ్వు ఎలా ఉండాలి తేడా అర్థమైంది కదా. అంచేత పెళ్లి అయిపోయింది ఉంది, ఇంకా నువ్వు వాళ్ళు పెళ్లి చేసుకున్నావా వీళ్ళని చేసుకున్నావా ఇదంతా ఎవరు కావాలి, మిగతా వాళ్ళందరూ ఎవరయ్యారు, మాతృవత్ పరదారేషు, అది ఫార్ములా మన భారతీయ సంస్కృతి. రెండు పాటలు అర్థమైంది కదా. ముగ్గురు ఇప్పుడు ఇది ఒక సాధన. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను, మీరు రివల్యూషన్ స్పాడ్గా రావాలి. ఆ స్పీడ్ లేకుండా మీరు వింటే ఏమవ్వదు. ఇదైతే ఇక్కడ ఏంటి, అర్థమైందా నాకు భాష చూస్తున్నావు కదా ప్రాబ్లము, మీకు అర్థమవుతే చాలు. అది మన ఫస్ట్ కండిషన్. ఇంజత గురువు గారు ఇచ్చిన ఫస్ట్ ఫార్ములా ఈ ఆధ్యాత్మిక సాధన మొట్టమొదటి ఏంటి అంటే మాతృవత్ పరదారేషు, అది కండిషన్. ఆ రెండు పాటలు విన్నారు, దానికి ఉదాహరణ కూడా ఉంది. ఆధ్యాత్మిక శక్తి ఏమీ రానటువంటి చదువులేని వెధవలు కూడా ఉపనిషత్తులు 1000 మంది ఆవులతో ఉంటే ఆత్మజ్ఞానం వస్తుంది అదే చూపించేది. ఆ శ్లోకాలు అవి పెట్టగలిగితే చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పేటటువంటిది ఏంటి అంటే, ఇవల్యూషన్ చదవాలి. ఇప్పుడు ఫాస్ట్గా మనం డెవలప్ జరగాలి. జరిగినటువంటి ఏ సంఘటన జరిగినా జరిగిన తర్వాత మీకు కనిపించేది ఏంటి, రిమెంబరెన్స్. ఏ సంఘటన ఆనందమైన అత్యంత ఆనందమైన జరిగిన సంఘటన అయినా ఇంకా చాలా బాధాకరమైనటువంటి సంఘటన జరిగిన రియాక్షన్ ఏం మిగులుతోంది మీకు, జరిగిన ప్రారంభం అది రియాక్ట్ అవుతుంది. ఈ సంఘటనకి పాజిటివ్, దానికి పాజిటివ్ ప్రారంభం, నెగిటివ్కి నెగిటివ్ ప్రారంభంతో సైకిల్ గోజ్ ఆన్. కానీ సినిమా నువ్వు జాగ్రత్తగా చూస్తూ ఉంటే నువ్వు చూసింది ఒక రిమెంబరెన్సే, అవునా కాదా? అదేక కర్మగా మీ నెత్తికి వస్తుంది, అవునా కదా? అవును అవును చేశావు, అది గుర్తు చేసుకుంటావు నువ్వు. అవి చాలా జన్మల తర్వాత కూడా మన్ని పట్టుకుంటుంది. దానికి శంకరాచార్య వారు చెప్తాడు ఏంటి, తల్లి తండ్రి మీరు శ్లోకాలు చెప్పలేరు రాసుకుని పెట్టుకోరు, అదేదో చెప్పు నాకు. మీకు అందరికీ అర్థమైందా, మీరు చెప్పండి మళ్ళా ఒకసారి మెల్లిగా అందరు మళ్ళీ క
కర్మ అంటే అదే, ప్రారంభం అంటే అదే. ఎలా ఉంటాయి అవి? నాలుగు. మొట్టమొదటి ఏంటంటే శ్లోకం ఇప్పుడు ఏం చెప్పావు పర, నాకు అర్థం రాసి పెట్టక్కడ, నాకు అర్థం కాదు. అది మీరు పెట్టారు, నాకు బ్రెయిన్ లేదు, నాకు ఆ శ్లోకం చెప్పేది లేదు కదా, బ్రెయిన్ పోయింది కదా. పర మీరు మొత్తం చెప్తాం, మొదట ఏం చెప్పావు వినిపించి. ద్రవేణ ద్రవ, ద్రవం అంటే కష్టమా? పెట్టు రాసి, నాకు అర్థం కాదుగా, భాష అలా ఉంది బ్రెయిన్. ఏంటా మొదటి వర్డ్ అర్థం అవటంలే, నాకు రాసి ఇవ్వచ్చు ఒకళ్ళు, అక్కడ చూపించి ఉంది, ఇక్కడ కాగితంలో రాసి చూపిస్తే నాకు అర్థమవుతుంది. మీరు రెడీ చేసి ఉంచుకోవాలి, ఎందుకంటే నేను ఏం చేసా అక్కడ రుణాను అది చెప్పడానికి చస్తాను ఇప్పుడు మీకు చెప్పడానికి. రుణాను అంటే ఏంటి? రుణానము అనే పదానికి మీకు అర్థం తెలుసా? పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా నువ్వు వదులుకోవాలి. రుణం అంటే అంతే కదా, అది అర్థం లేదా? రుణం అంటున్నాడు వాడు. రుణం అంటే ఏంటి? గుడ్ ఆర్ బ్యాడ్, నువ్వు ఏదైనా అనుకో ఇచ్చేయాలి. ముఖ్యంగా చాలా ఇంపుల్గా ఒకడికి 10,000 ఇచ్చాడు వాడుకో, రుణం వచ్చింది, ఆ 10,000 వాడికి తిరిగిస్తే ఏం చేశాడు? మళ్ళీ తిరిగి వచ్చింది అంతే, ఏం జరగలే. ఇక్కడ ఉన్నది అక్కడికి వెళ్ళింది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. అక్కడ వైశ్య గురించి బాగా చదువుకోవాలి. భారతీయ సంస్కృతికి వైశ్యుడు, ఆంధ్ర దానికి వైశ్యుడు. స్పిరిచువల్ లింక్ మీకు తెలియదు. ఎందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి గురువులందరూ కూడా ఎందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ శక్తి వస్తుంది అని చెప్పడానికి కారణం అది, వాళ్ళ క్యాస్ట్ గురించి చెప్పటంలే. రుణాను గురించి తెలుసు వాళ్ళకి, నేను ఎప్పుడో తర్వాత చెప్తాను నేను పాట దాని మీద. రుణాను బంధ రూపేణ, ఇవన్నీ ఏంటి అంటే బంధమే, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా బంధం బంధమే. రుణాను బంధ రూపేణ అక్కడ మఠం అర్థం కాదు, ఇంకేంటే మడత వంటకైంది. పశువు అది, పశువు అంటే జంతువు అని అర్థం. జంతువు అంటే అసలు జంతువు అనే అర్థం మనకి తెలియదు. మీరు ఏ దేవతని చేసినా ఆయన వాహనం చూడకుండా ఆ దేవతకి వాల్యూ లేదు. ఎందుకున్నాడు? దుర్గా అనగేసరికి ఖచ్చితంగా సింహం ఉంటుంది, విష్ణువు అంటే ఖచ్చితంగా గరుడుడు ఉంటాడు, పశువులు అంటే ఆంజనేయులు చూసుకోవాలి మీరు, జంతువులు అంటే ఒక్కొక్క డివైన్ పవర్ నీకు ఉపయోగించుకోవాలి అంటే వాడు వాహనం అవుతాడు, లేకపోతే రాలేడు. విష్ణువు రావాలి అంటే ఖచ్చితంగా గరుడ మీదే వస్తాడు. వాళ్ళంతా వాళ్ళు దిగటం ఎప్పుడైనా చూశారా? మీరు చూస్తూ ఉంటారు కదా ఎప్పుడు వాళ్ళ వాళ్ళ వాహనాల్లో వస్తూ ఉంటారు. ఇంచేత మీ కర్మ ప్రారంభం యొక్క వాహనాలు ఏంటి? ఇప్పుడు ఆ పాట సినిమా చూపిస్తాను నేను, దానికి ఇది అర్థం అవ్వాలి అని చెప్తున్నాను. రుణాలంటే అర్థమైంది కదా ఇప్పుడు. రూపేణ పశు, పశువు అంటే ఏమిటి అని. పశుపతి అన్నవాడు శివుడు. ఇంకోడు ఎవరికైనా పశుపతి అనే పేరు పడిందా? ఓ శివుడికి ఉంది. ఇంచేత శివుడు రుణాన్ని తీసేస్తాడు. పశువు అంటే ఇప్పుడు అర్థమవుతుంది కదా. పత్ని ఇప్పుడే చెప్పాను మీకు, మీ మీ మదర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ మదర్సే. కేవలము పత్ని మాత్రమే నీకు లింక్ ఉండి తీరాలి, లేకపోతే కుండలిని సాధన జరగదు, అసంభవం. అది గుర్తుంచుకోండి. సుత పుట్టినవాడు, పిల్లవాళ్ళు. మీ కర్మని మీకు స్పష్టంగానే అర్థమవుతుంది, ఎందుకు వస్తాయో, ప్రారంభంలో ఎందుకు జరుగుతుందో అనేది. గురువు గారి గురించి నేను తర్వాత మీకు చూపిస్తున్నప్పుడు దాని మీద చెప్తాను నేను. అందరూ బంధాలే. సుత ఆలయ ఇళ్ళు, ఈ నారింటి నుంచి మీరు ఎలా ఉండాలి అనేది ఇండైరెక్ట్గా ఈ పాటలో వింటారు, అందుకు ఈ ఇంట్రొడక్షన్ చెప్పాను. కానీ తమస ఏంటంటే ఇది అన్ని విశ్వనాథ్ గారు చేసినవి, నాకు చాలా ఆశ్చర్యం. అసలు ఏ లెవెల్ యోగో ఆయన, ఒక పాటలో దాన్ని ఒక ఏమీ చెప్పకుండా చెప్పటం అన్నది ఎంత కష్టం, ఇప్పుడు జరిగేది ఎంత కష్టంగా ఉందో చూసుకోండి. మీకు సినిమా తెలుసు కదా, తెలిస్తే పట్టుకోండి, లేకపోతే కాస్త చూసుకోండి. ఆ బిట్
తిను బాబు తిను నాన్న వద్దు అనంటారు. నువ్వు చెప్పినందుకు నీకు మంచిగా పంపిస్తాను.
అది లాస్ట్ది లేదా దీని తర్వాత పాట గుర్తు లేదా? అవునమ్మా, దీని తర్వాత ఇంకోటి పెట్టలేదా? లాస్ట్ సాంగ్. సరే, ఇప్పుడు ఇది అర్థం చేసుకున్నారు కదా? ఏంటో ఇక్కడ జరుగుతున్నటువంటివి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గురువు గురించి ఎప్పుడు మనం పాద స్పర్శ చేస్తాం, ఎప్పుడు గురుచరణాలే. ఇందుకు గురుచరణాలు ఆ నెత్తులు ఉంటాయి. ఏం నెత్తులు ఉంటాయి? దానికి మళ్ళీ ఆవిడ చూసి శంకరాచరణంలో చూపించానే, వాడిని చంపేసిన వాడి నెత్తులు తీసుకొచ్చి వాడి కాలి మీద పెడతాను. అందుకే విశ్వనాథ్ గారిని నాకు అసలు ఏ మహాపురుషుడో ఏ మహాగురుడో అనుకుంటాను. నేను మామూలు వ్యక్తి కాదు. వాడు ఇటువంటి ఒక పాటలో తెలిసిన రహస్యాలన్నీ చెప్పేసింది. మీకు నేను చెప్తున్న ఎవరి గురించి చెప్తే, శంకరాభరణంలో చచ్చిపోయిన వాడిని తీసుకొచ్చి ఆ నెత్తురు వాడి పాదాల్లో పెడుతుంది. ఇక్కడ సుతువు వాడి తండ్రిని కంట్రోల్ చేయాలి. దేన్ని ఉపయోగించాడు? మళ్ళా కాళ్లే. కానీ ఇక్కడ గురువుగా కనిపించలే, శిష్యుడిగా కనిపించాడు. తాగుబడికి కరెక్ట్గా అతను ధ్యానం చేశాడు. నేనేం చేయలేకపోతున్నాను, చెత్త చెత్త హ్యాబిట్స్ అన్నీ తీసుకోగలిగాను, కానీ వాడు నెత్తరు కనిపిస్తోంది నాకు. ఇక్కడ ఈ నెత్తరు చేయటం అనే దాంట్లో సమత్వం యోగ ఉచ్యతే అని సాధన ఒకటి ఉంది. మీకందరికీ పేరుంటారు, సమత్వం యోగ ఉచ్యతే, బ్యాలెన్స్. వాడు డాన్స్ చేస్తూ అలా నెత్తరు పడుతోందా, తల మీద బ్యాలెన్స్డ్గానే ఉన్నాడు. మన జీవితం కూడా నెత్తురు కూర్చుకుంటే ఏం కాదు, బ్యాలెన్స్ రావాలి లైఫ్లో. ఆ సమత్వం కరెక్ట్గా ఉండాలి. అది సమత్వంగా ఉంటే అయ్యే పాట లాస్ట్లో వస్తుంది సినిమాలో. కానీ ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, ఇవన్నీ మీరు ఆచరణలోకి వస్తే 9 నెలల్లో మీకు, లేకపోతే మాటలతో కాదు. కానీ ఇది ఎందుకు చేయగలరు? ఇంకేంటే వాడు చూసింది, వాడు చేసింది, వాడు చేసింది ఎక్స్పీరియన్స్లే, అనుభవాలే. మీకు మళ్లీ అనుభవాలు కావాలా? ఇంకోటి అనుభవాన్ని ఉపయోగించుకోలేరా? సైంటిస్ట్ అంతా అంతేగా, వాడు కనిపెట్టిన ఫార్ములా పట్టుకున్నాడు, పట్టుకున్నాక ఇంకా అదే ఉపయోగిస్తాడు. మరి ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నాం? అది గురుదేవులు చెప్పేది. సరే అమ్మా, జై గురుదేవు. రేపు మిగతా పాటలు, నా లెక్చర్ అంతా మీరు ఫస్ట్ ఇందులో ఉన్న కర్మలు మీరు పోగొట్టుకోవాలి. తాగుడు, ఆ లింక్స్ ఇవే ఉంటాయి కదా, విధాలన్నీ అందులో కనిపించేది. అవి ఎలా బ్రేక్ అవుతున్నాయో తెలుస్తుంది కదా. ట్రై ఇట్. అయిపోయిందమ్మా, ఇవాళకి చాలు. చూపించా పాట. ఇందుకు వివాహం అనేది మీరు ఇప్పుడున్న మ్యారేజ్ ఇలా ఉపయోగించుకుంటే ఓకే, అంతే తప్ప మళ్ళా ఇంకోళ్ళు ఎవరో కావాలి ఆ ప్రపంచంలో ఎవడో వాడు వెతుక్కుంటూ ఉంటుందే, అది నెగిటివ్. కానీ అది ఈనాడల్లో అదే జరుగుతుంది. కానీ భారతీయ సంస్కృతిలో 7 జన్మల తర్వాత ఉండటానికి అస్ట్రాలజికల్ గా చెప్పటం ఉండేది. ఇప్పటికీ చూపించేవాళ్ళు లేరు, చెప్పిన నచ్చదు. అప్పుడు రామ సీత పెళ్ళేను అనుకోవటం కూడా అనవసరం. ఇక్కడ నలుగురు పెళ్లిళ్ళు జరుగుతుంది, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుడు, ఒకేసారి ఒకే ముహూర్తంలో మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఇంకా దాన్ని ఎలాగమ్మా సాధనలోకి వెళ్ళాలి, దానికి నెక్స్ట్ క్లాస్. జై గురుదేవ్.
ఎందుకంటే ఆరోగ్యకరమంతా రుణాన్ని పండుగ ఆ ప్రారంభాన్ని ఎంత తొందరగా చేసుకోగలరు అన్నది నేను చేస్తాను. అంటే ఇంకా బంధం పోయాక మనుషులకు తిండి అది పెట్టామా, జ్ఞానంతో పెట్టాం, గుణంతో తేడాది. గుణం పోవాలి, ప్రేమ రావాలి, బాడీ లవ్